యాత్రా గీతం. నా కళ్ళతో అమెరికా, లాస్ ఏంజెల్స్. లాస్ ఏంజెల్స్ మొదటి భాగం. లాస్ ఏంజెల్స్ ప్రపంచ ప్రసిద్ధమైన మహానగరం. ఎవరికీ ఈ పేరు తెలియకుండా ఉండదనుకుంటా. ఇండియా నుంచి ఎవరు ఫోన్ చేసినా మేం కాలిఫోర్నియాలో ఉన్నాం అంటే ఇంకేం హాలీవుడ్లోనన్నమాట అంటారు. నాకు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఎప్పుడు చూద్దామా అని ఒకటే తహతహ. అయినా 6 నెలలు పట్టింది మాకు లాస్ ఏంజెల్స్ ప్రయాణం కావడానికి. లాస్ ఏంజెల్స్ వెళ్ళడం వేరు, మొదటిసారి లాస్ ఏంజెల్స్ వెళ్ళడం వేరు. ఏదైనా మొదటిసారి చూసినప్పటి అనుభూతి ఎప్పటికీ జరగదు. ప్రత్యేకించి లాస్ ఏంజెల్స్ మొదటిసారి మా ఊరు నుంచి వెళ్ళడం చెప్పుకోదగిన గొప్ప విషయం. అదేమిటో చెప్తాను, వినండి. మా ఊరు నుంచి లాస్ ఏంజెల్స్ దాదాపు 400 మైళ్ళు దక్షిణానికి ఉంటుంది. అంటే దాదాపుగా 6-7 గంటల ప్రయాణం కారులో. మేము అమెరికా వచ్చిన సంవత్సరం థ్యాంక్స్ గివింగ్ సెలవుల్లో ప్రయాణం పెట్టుకున్నాం. 4 రోజుల్లో 2 రోజులు రాను పోను ప్రయాణం, 2 రోజులు అక్కడ చూసేందుకు కేటాయించాం. అప్పటికి మేమింకా ఫ్రీవేల మీద అంతగా డ్రైవింగ్ చేయడం లేదు కాబట్టి మొత్తం 400 మైళ్ళ ఫ్రీవే ప్రయాణం పెద్ద సాహసమే. మొదటిసారి అంత దూరం డ్రైవింగు మా ఇద్దరికీ బాగా ఎగ్జైటింగ్గా ఉంది. ఇక ప్రయాణానికి కావలసిన సన్నాహాలు వారం ముందే ప్రారంభమయ్యాయి. ముందు మా కారు సరిగా మమ్మల్ని గమ్యం చేర్చేందుకు అన్ని పార్టుల చెకింగు వగైరా పెట్టుబడితో హడావిడి మొదలైంది. ఇక నా సంగతి చెప్పనే అవసరం లేదు. లిస్టులు రాయడం, ఇస్త్రీలు, బ్యాగులు సర్దడాలు ఒక్కటేమిటి, సమస్తం నేనే చెయ్యాలి. ఇంటి నుంచి బయటికి బ్యాగులు ముయ్యడం, కారులో సర్ది పెట్టడం వరకే సత్యా పని. ఇంకేదైనా పని చెప్పబోతే నేను ఎలా చేసినా నీకు నచ్చదు, అదేదో నువ్వే చెయ్యరాదు అంటాడు. అది నిజమే మరి. స్వయంగా నేనే చేస్తే గాని చాలా పనులు నాకు నచ్చవు. మొత్తం నేను సర్దిన బ్యాగుల సంఖ్య మా తలల సంఖ్యకు 3 ఇంతలుంది. సత్య తల పట్టుకుని, మనమేమీ 4 రోజులు వెళ్లడం లేదు, 4 గే 4, ఇదిగో ఈ బ్యాగ్ తీసేయ్, ఆ బ్యాగ్ తగ్గించు అని మొదలుపెట్టాడు తీరా వెళ్లే ముందు. నేను అన్నీ నాకు అత్యంత అవసరమైనవే అని మొండికేశాను. అవును మరి, ఏం వదిలేస్తాం చెప్పండి. మరో జత చెప్పుల నుంచి ఫేస్ పౌడర్ వరకు అన్నీ కావలసినవే. ప్రయాణం 8 గంటలకి ఇంట్లో బయలుదేరాలని సత్య పట్టుబట్టడంతో తెల్లారగట్ల 5 గంటలకే లేవాల్సొచ్చింది. నేను దారిలో తినేందుకు కాస్త ఉప్మా, పులిహోర, వరువు కోసం మ్యాగీ సిద్ధం చేసి తయారయ్యి మొత్తం కారులో కూర్చునేసరికి 8:30 అయ్యింది. మా ఇంటి నుంచి 40 మైళ్ళు ప్రయాణం చేసేమో లేదో మా వరు అర్జెంటు అని చిటికని వేలు చూపించింది. గిల్రాయ్ ఊర్లోకి పోనిచ్చాం. ఈ ఊరి గురించి మరోసారి చెప్తానులేండి. ఏదో ఒక కాంప్లెక్స్లో మామూలు రీటైల్ షాపు వాళ్ళని అడిగితే రెస్ట్ రూమ్ లేదన్నారు. పక్కనే ఉన్న ఏదో ఒక రెస్టారెంట్ క్లోజు. రోడ్డు దాటి పెట్రోల్ పంపులోకి వెళితే అక్కడ రెస్ట్ రూమ్ లాకు. మళ్ళీ కొంత దూరం ముందుకు ప్రయాణించి వెనక్కి వచ్చి 1 అరగంట తర్వాత ఒక సబ్వే రెస్టారెంట్లోకి వెళ్ళి మేమేమీ కొనడం లేదు కానీ రెస్ట్ రూమ్ కావాలని అడిగితే పాపం ఆ కౌంటర్లో అమ్మాయి ఒప్పుకుంది. ఇంకోసారి మా అమ్మ వచ్చినప్పుడు ఇంట్లో టిఫిన్ తినే టైం కూడా మాకు ఇవ్వలేదు సత్య. అఫ్కోర్స్ అసలు తయారయ్యే టైం కూడా ఇవ్వడం లేదు. ఇప్పుడు నేను ముఖానికి కాస్త ఫేర్ అండ్ లవ్లీ పౌడరు రాసుకోవడం లాంటివి కూడా కారులోకి ఎక్కాకే చేసుకోవాలి. అందుకే మేమెక్కడికి వెళ్ళినా గంటకొకళ్ళం చొప్పున డ్రైవింగ్ మార్చుకుందామనేది మా ఒప్పందం. కానీ నేను తయారవ్వడం కోసం మొదటి గంట ఎప్పుడూ సత్యే డ్రైవ్ చేస్తాడు. ఆ గంటలో నేను కాస్త తీరుబడిగా తయారవుతానన్నమాట. బాగా ఆకలేస్తోంది అందరికీ. తెచ్చుకున్న టిఫిన్ తినటానికి మళ్ళీ గిల్రాయ్లోనికి పోనిచ్చాం. ముందుసారి రెస్ట్ రూమ్ అనుభవంతో ఇలా కాదని ఊళ్ళో ఒక పబ్లిక్ పార్కు వెతికి పట్టుకున్నాం ఈసారి. అక్కడైతే తప్పనిసరిగా రెస్ట్ రూమ్స్ ఉంటాయి. అదీగాక పార్కులో తినేందుకు బల్లలు, పిల్లలు బోరైపోకుండా ఆడుకోవడానికి అనువుగా ఉయ్యాలలు, జారుడు బల్లలు వగేరా ఉంటాయి. అలా మేం ప్రతిసారి గిల్రాయ్ దరిదాపులకు వచ్చేసరికి ఆగి ఓ గంట ఆ చుట్టుపక్కలే గడిపేస్తాం. ఇక 101 ఫ్రీవే మీద నుంచి గిల్రాయ్ మీదుగా I-5 ఇంటర్స్టేట్ హైవే మీదకి వెళ్లే దారిలో నాకైతే నచ్చేది రోడ్ల పక్కన ఉన్న వందలాది ఎకరాల కూరగాయలు, పళ్ళ తోటలు. రోడ్లకు అటు ఇటు స్టాల్స్లో ఆగి తాజా పళ్ళు కొనుక్కొని తినడం భలే సరదా మాకు. బెర్రీల కాలంలో ఇక్కడ స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, రాస్ బెర్రీలు మొదలైన రకరకాల బెర్రీలు దొరుకుతాయి. ఎన్ని పళ్ళు తిన్నా మన సీతాఫలాలు, మంచి మామిడి పళ్ళు తినక జీవితం వృధానే అనుకోండి. మరేం చేస్తాం, రోమ్లో ఉన్నప్పుడు రోమ్ పళ్ళే తినమన్నారు పెద్దలు. మేం వెళ్ళిన కాలంలో నారింజలు, పర్సిమోన్ల కాలం. పర్సిమోన్లు ఇప్పుడు నా ఫేవరెట్ ఫ్రూట్. ఇక్కడ చూడ్డానికి టమాటాలా ఉండి లోపల గుజ్జు బాగా పండితే మంచి తీయగా ఉండి ఒక రకమైన ముంజికాయ టేస్టు ఉంటుంది. కాయలు ముగ్గడానికి వారాల తరబడి పడుతుంది. పచ్చికాయ అస్సలు తినలేం, ఒక రకమైన జీడితో వగరుగా ఉంటుంది. ఇక I-5 మీదకి ప్రవేశించిన గంటలో మొదటి రెస్ట్ ఏరియా వచ్చింది. పేరుకి రెస్ట్ ఏరియానే కానీ అదో పెద్ద పార్కులా ఉంటుంది. అప్పటి నుంచి మేం తప్పనిసరిగా ప్రతి రెస్ట్ ఏరియాలోనూ ఆగుతాం. ఇక్కడ ప్రధానంగా రెస్ట్ రూమ్స్ ఉంటాయి. అయితే చుట్టూ గార్డెన్లో పిల్లలు ఆడుకోవడానికి, కుక్క పిల్లలను తిప్పటానికి ప్రత్యేకించి ప్రాంతాలు, భోజనాలు చేయటానికి అనువుగా షెడ్లు, బల్లలు ఉన్నాయి అక్కడ. అక్కడి వెండింగ్ మెషిన్లలో ఐస్ క్రీమ్ మా వరుకి కొని తీరవలసిందే. ఎప్పుడు కాఫీ టీలు కూడా ఆ మెషిన్లలోనే కొనుక్కోవచ్చు. ఒకవైపు ఫ్రీవే మీద వేగంగా వెళ్లే వాహనాలు, మరోవైపు కనుచూపు మేర విశాలంగా పరిచినట్లున్న ఎండుగడ్డి నేల మీదకు విల్లులా వంగిన ఆకాశం. నేను కాలిబాట మీద పచారులు చేస్తూ ఉంటే సత్యవరు ట్యాగ్ ఆడుతున్నారు. మా అమ్మతో వచ్చినప్పుడు మా సిరివెన్నెల కడుపులో 8వ నెల పాపాయిగా ఉంది. మా అమ్మ వెచ్చని చేతుల్లో చెయ్యి వేసి పార్కు చుట్టూ నెమ్మదిగా పచారులు చేశాను. అప్పుడు కాస్త ఎండగా ఉన్నా చుట్టూ చెట్లు లేక బల్లపరుపు నేల మీద గాలి హోరు బాగా తెలుస్తూ ఉంది. మేం ప్రతిసారి భోజనాలు కానిచ్చి కాసేపు ఇక్కడే రిలాక్స్ అవుతాం. అక్కడి నుంచి లాస్ ఏంజిల్స్ దగ్గరికి వచ్చే వరకు I-5 మీద ప్రయాణం చేస్తున్నంతసేపు చుట్టూ దృశ్యంలో ఏమీ మార్పు ఉండదు. కనుచూపు మేరలో ఏమీ కనిపించదు, ఒకేలాంటి ఎండుగడ్డి ఎడారి లాంటి నేలలు తప్ప. రెండో రెస్ట్ ఏరియా మరో 60 మైళ్ళ దూరంలో ఉంది, కానీ అది ఎప్పుడూ మూసి ఉంటుంది ఎందుకో. ఇక్కడ ఫ్రీవేలకు మన దగ్గరలా రోడ్ల నానుకుని దుకాణాలు, హోటళ్ళు ఏమీ ఉండవు. మధ్య మధ్యలో సైన్ బోర్డులు కనిపించినప్పుడు ఎగ్జిట్లు తీసుకుని ఫ్రీవే మించి బయటికి కనుచూపు మేర ప్రయాణం చేయాలి. శాంతా క్లారితా సమీపానికి వచ్చేసరికి రోడ్డు కొండలు ఎక్కుతూ దిగుతూ దూరంగా ఒక మహాద్భుతం దాగున్నట్టు వేగంగా జారుకుంటూ వంపులు తిరుగుతుంది. ఇక శాన్ ఫెర్నాండో వ్యాలీ సమీపానికి వచ్చేసరికి నగరం మొదలవుతుంది. హాలీవుడ్ని సందర్శించాలనుకునేవారు నగరానికి ఉత్తరంగా ఉన్న ప్రాంతంలో బస చేయడం మంచిది. కాస్త చవకగాను దాదాపు 10 మైళ్ళ దూరంలోనూ మంచి హోటళ్ళు దొరుకుతాయి. మా మొదటి బస సిలేమార్లో. సాయంత్రం 4 గంటలకి చేరుకున్నాం. అప్పటికే మొదటిసారి లాంగ్ డ్రైవ్తో బాగా అలసిపోయాం. దారి పొడవున పక్కపక్కనే పొడవాటి ట్రక్కులు పక్కనుంచి వెళుతుంటే గాలికి కదిలే కారు వాటివైపు ఎక్కడ అట్రాక్ట్ అయిపోతుందో నన్న గగ్గురుపాటు బాగా కలిగింది. ఏకకాలంలో మొండిగా ఎదురీది, వేగం పెంచి అధిగమించే ధైర్యం, ఏదో గొప్ప విజయం సాధించిన అనుభూతి కలిగాయి ఆ మొదటిసారి డ్రైవింగ్లో. ఒక్కోసారి రెండు వైపులా ట్రక్కులుంటాయి. మధ్యలో నుంచి వెళ్తుంటే అసలు మనం ప్రయాణం చేస్తున్నామా లేదా అవే మనల్ని ముందుకు తీసుకెళ్తున్నాయా అని అనిపిస్తుంది. ఏదేమైనా భలే కొత్త అనుభూతి నాకు. చలి కూడా ఇక్కడ మా ఊర్లాగే ఉంది, ఏమీ తేడా లేదు. పైగా శీతాకాలపు పొద్దు, బయటకు వెళ్లాలనిపించక రూంలోనే రెస్ట్ తీసుకున్నాం. ఇక రాత్రి భోజనానికి ఇంటి నుంచి తెచ్చుకున్న కాసిని రోటీలతో సరిపెట్టుకున్నాం. కాసిని ఉప్పులు పప్పులు కూడా తెచ్చాను, కానీ మళ్ళీ ఆ రెండు రోజుల్లో వండే తీరిక ఓపిక కుదరలేదు. ఇక ఇప్పుడు సరే సరి, ప్రయాణం మొదలైన దగ్గర నుంచి బయట తినడమే. మెక్డొనాల్డ్స్ బ్రేక్ఫాస్ట్లు, రకరకాల అమెరికన్ రెస్టారెంట్ల లంచ్లు, డిన్నర్లు. అందువల్ల బిల్లు బాగా పేలినా కారులో ఓ 4 బ్యాగులు తగ్గుతాయి అని సత్య సంతోషం. యూనివర్సల్ స్టూడియో. మొదటిరోజు హాలీవుడ్లో ఉన్న ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సల్ స్టూడియోస్కి సందర్శనకి వెళ్ళాం. 5 లేపి గేటు తెరిచేసరికి అక్కడుండాలని హడావుడి పెట్టాడు సత్య. కార్ని జురాసిక్ పార్కింగ్లో పెట్టి లోనికి ప్రవేశిద్దుము కదా. ఏదో న్యూయార్క్లో ఉన్నట్టు, అంటే బోల్డ్ సినిమాల్లో చూశానులేండి. ఒక పెద్ద వీధిలోనికి ప్రవేశించాం. బయట హోర్డింగులు, అద్దాల షాపులు, సినిమా థియేటర్లు ఇంకా ఎన్నో ఉన్నాయి. అప్పటికే మాలాగా వచ్చిన జనం అటూ ఇటూ తిరుగుతూ ఉన్నారు. అసలు ఎంట్రన్స్ గేట్ వరకు చూస్తూ ఫోటోలు తీసుకుంటూ నడిచేసరికే గంట పట్టింది. టికెట్లు అప్పట్లో కూడా బాగా ఖరీదే, మనిషికి $77. గేటు బయట ఇంకా పొద్దుటే పొగమంచుగా ఉంది. యూనివర్సల్ స్టూడియోస్ అని తిరిగే గ్లోబు పొగలు చిమ్ముతూ ఆహ్వానం పలికింది. టికెట్ కౌంటర్ నుంచి గేటు వరకు రెడ్ కార్పెట్ పరిచి ఉంటుంది. గేటు లోపలికి అడుగుపెట్టగానే డైరెక్టరు, లైట్ బాయ్, కెమెరామెన్ విగ్రహం చాలా ఆకట్టుకుంటుంది. ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా అన్ని అట్రాక్షన్స్ చూడాలి అన్నది సత్య తపన. అలా అనే గేటు దగ్గరే మొదలైన హౌస్ ఆఫ్ హారర్స్లోనికి తీసుకొని పోయారు. నాకు ఇలాంటివంటే పరమ భయం, అస్సలు నచ్చవు. కానీ ఇందులో నుంచి బయటకు తీసుకెళ్లేటప్పుడు ఒక హాల్లోకి వస్తాం. అక్కడ కనిపించిన అగ్నిపర్వతం విస్ఫోటనం, చందమామ ఉదయించడం బాగా నచ్చాయి నాకు. ఇక అసలు స్టూడియో టూర్కి వెళ్ళాకే మిగతావన్నీ అని ప్లాన్ చేసుకున్నాం. అప్పటికే పెద్ద లైను ఉంది. లైన్లో శీతాకాలం కాబట్టి వేడి పొగలు అక్కడక్కడా నూనెవెచ్చగా వస్తూ ఉన్నాయి. వరు అక్కడే నుంచుంటానని పేచి మా వంతు 1 తర్వాత రానే వచ్చింది. టూర్కి మొదట 5-10 ఏవో షెడ్లు చూపిస్తూ అందులో జరిగిన జరుగుతున్న షూటింగుల గురించి చెప్పడం మొదలుపెట్టాడు మా 3 బస్సులోని గైడు. అయిపోయాంరా, ఏమీ లేనట్టుంది ఇక్కడ అన్నాడు సత్య. తర్వాత ఒక్కటొక్కటిగా యాక్షన్ సీన్లు ఎలా తీస్తారో ఒక్కొక్కటిగా చూపించడం మొదలుపెట్టారు. కార్లు పైకి లేచి పడిపోవడం, బాంబింగ్ సీన్ తర్వాత మళ్ళీ మామూలుగా అన్నీ లోపలికి పోవడం, సినిమా సెట్లోని వీధుల్లో నుంచి వెళుతుండగా కౌబాయ్ పేలుళ్ళు, ఫైటింగ్ సీన్, జాస్ సినిమాలోని చేప సెట్, అన్నీ వేటికవి విభిన్నంగా ఉన్నాయి. ఒక గుహలోనికి తీసుకెళ్ళి భూకంపం సీను చవి చూపిస్తారు. అయితే అన్నీ బస్సులో నుంచే, ఎక్కడా దిగేది ఉండదు. నాకు అన్నింటికంటే బాగా నచ్చింది వరద వర్షం సీను. మనం చూస్తూ ఉండగానే చుట్టూ వాన కురుస్తూ పెద్ద వరద వచ్చి పడుతుంది. మనం గగుర్పాటు చెందేంతవరకు నీరొచ్చి వెళ్ళిపోతుంది. ఇక ఆ టూర్లో చివరిగా విమానం తునాతునకలైపోయిన సీన్ చూశాం. టూరు గంటసేపు మంత్రముగ్ధుల్లా కూచున్నాం. అంత న్యాచురల్గా చూపించగలిగిన టెక్నాలజీ చాలా అద్భుతంగా అనిపించింది. మధ్యాహ్న భోజనానికి ఆల్ డే ఈట్ ప్యాస్ ఒకటి ఒక్కొక్కళ్ళకి $20 అమ్ముతారు. ఇది చాలా బెస్ట్. ఎన్నిసార్లు కావాలన్నా తినొచ్చు రోజంతా రాత్రి వరకు. ఎవరి చేతికి ట్యాగ్ ఉందో వాళ్లే వెళ్ళి తెచ్చుకోవాలి. అదీగాక పెద్ద లైన్లు, అది ఒక అనుభవమే అనుకోండి. భోజనం తర్వాత అప్పర్ లాట్లో ఉన్న అట్రాక్షన్స్కి టైమింగ్స్ కుదరక లోయర్ లాట్లోనికి వెళ్ళాం. దాదాపు 4-5 పెద్ద ఎస్కలేటర్లు దిగి వెళ్ళాలి అక్కడికి. అదే కేవలం మెట్లు ఉంటే అక్కడికే చుక్కలు కనిపిస్తాయి ఎక్కి దిగేసరికి. నేనైతే ఒకే ఒక రైడుకి వెళ్ళాను. బాగా కళ్ళు తిరుగుతుంటే గట్టిగా కళ్ళు మూసుకుని కూర్చున్నాను. కొన్నిటికి వరు ఎత్తు సరిపోకపోవడం వల్ల నేను వరు బయటే ఉండిపోయాం. సత్య దాదాపు అన్నిటినీ చూసొచ్చాడు. మళ్ళీసారి వెళ్ళినప్పుడు మా అమ్మని కూడా అన్నింటికి తీసుకెళ్లాడు మా కోమల్. ఈసారి నేనొక్కదాన్ని ఆకాశంకేసి వచ్చిపోయే జనాలకేసి చూస్తూ కూర్చున్నాను. నేను కేవలం షోలకి మాత్రమే వస్తానని మొండికేశాను. మొత్తానికి ఒక 4D షోకి వెళ్ళాం. ఇంతకీ 4D అని చెప్పి 3D సినిమాలో ఉన్నలాంటి చిన్న చిన్న ఎఫెక్ట్లు ప్రత్యక్షంగా మనకు కలిగే ఏర్పాట్లు చేస్తారు. ఉదాహరణకి కుర్చీలు కదలడం, నీళ్లు ముందు సీట్లలోంచి జల్లులు కురిపించడం వంటివి. వరు అయితే 2 సార్లు మళ్ళీ అదే షోకి లాక్కెళ్ళింది. ఒక తమాషా ఏమిటంటే, మేము షోలోనికి వెళ్లే ముందు ప్రతిదానికి వెయిటింగ్ పీరియడ్లో కొంత చీకటిగా ఉన్న ఇంట్రొడక్షన్ ఉంటుంది. అలాంటి చోట్ల వెనక వరుసలో ఉండి వింటున్న సమయంలో ఒక 2 జంట గట్టిగా వాటేసుకుని ముద్దు పెట్టుకోవడాన్ని చూసింది వరు. బాగా చిన్నపిల్ల కావడంతో చూపు తిప్పకుండా వాళ్లనే చూడడం మొదలెట్టింది. ఇక్కడ పట్టపగలు రోడ్లపై కూడా అలాంటి దృశ్యాలు సర్వసాధారణం. ఆ పిల్ల అప్పుడు చూసిన చూపు మాత్రం ఎప్పుడూ మర్చిపోలేను. నేను తల ముందుకు తిప్పించడానికి ప్రయత్నిస్తున్న కొలది వెనక్కి చూడడమే. అసలే ఆ హాల్లోంచి ఉన్న చోటు నుంచి మరో చోటికి కదిలేందుకు వీల్లేదు. అది అమెరికా సంగతి. ఇక వాటర్ వరల్డ్ షోకి చివరి బ్యాచ్కి వెళ్ళాం. వాటర్ వరల్డ్ సినిమా థీమ్ లైవ్ షో అది. ఆ సినిమాలో సముద్రం లోపల డబ్బా రేకుల నివాసపు సెట్టులో జరిగే ఫైటింగు, బాంబింగు, చివరికి చిన్న ఫ్లైట్ వచ్చి పడడంతో సహా జరిగేటువంటి సన్నివేశాలు పెద్ద సెట్లో చాలా బాగుంటుంది. పిల్లలకి, పెద్దలకి అందరికీ నచ్చుతుంది. ముందు వరుసల్లో కూర్చుంటే మాత్రం బాగా తడిసిపోతాం. ఇక రాత్రి వరకు ఎలా గడిపేమో తెలీదు అటు ఇటు తిరుగుతూ. కానీ అన్నీ ఒక్కసారైనా చూసేందుకు పూర్తిగా ఒక రోజు పడుతుంది. 2వసారి మేము వెళ్ళినప్పుడు ఎందుకో టూర్లో కూడా ఎక్కువ అట్రాక్షన్లు లేవు. బహుశా వారాంతం కాకపోవడం వల్లననుకుంటా. ఏదేమైనా యూనివర్సల్ స్టూడియోస్ ఒక్కసారి తప్పనిసరిగా చూడదగ్గ ప్రదేశం. లాస్ ఏంజిల్స్ సిటీ టూర్. మర్నాడు మేము డిస్నీల్యాండ్ వర్సెస్ సిటీ టూర్ అనుకుని, నేను సిటీ టూర్కి వెళదామని పట్టుబట్టడంతో డిస్నీల్యాండ్ని మరోసారి వచ్చినప్పటికీ వాయిదా వేశాం. మేము ఇండియాలో ఉన్నప్పుడు ఏ నగరానికి వెళ్ళినా సిటీ టూరు తప్పకుండా వెళ్ళేవాళ్ళం. అందువల్ల హడావిడిగా అన్నీ చూసినా కనీసం సిటీ పరిసరాలు తెలుస్తాయి కదా. డౌన్ టౌన్లోని కోడాక్ థియేటర్ దగ్గరలో ఉన్న ఒక సిటీ టూర్ సెంటర్ దగ్గరికి ఉదయానే చేరుకున్నాం. అది 2 పూటలా టూరు. మనిషికి $55 చెల్లించాం. బస్సు అన్న సమయానికి అటు ఇటుగా రానే వచ్చింది. మమ్మల్ని ఒక డ్రైవర్ కమ్ గైడు రిసీవ్ చేసుకున్నాడు. మాతో పాటు ఉదయం మరో 4-5గురు కన్నా ఎక్కువ లేరు. 5 నిమిషాల్లో బస్సు ఫ్రీవే ఎక్కింది. ఇక బయట చూసేందుకేముంది? దూరంగా కనిపించే ఎత్తైన డౌన్ టౌన్ బిల్డింగులు తప్ప. బస్సు తిన్నగా బీచ్ రోడ్లోకి వెళ్ళింది. మెరీనా డెల్ రే హార్బర్ని బస్సులో నుంచే చూడమన్నాడు. ఇది ద వరల్డ్స్ లార్జెస్ట్ మ్యాన్ మేడ్ ప్లెజర్ బోట్ హార్బర్ అని చెప్పాడు. అక్కడి నుంచి కనబడే వెనీస్ అనే ప్రాంతానికి తీసుకెళ్లాడు. ప్రతి వీధికి ఒక కాలువ ఉండడం వలన ఆ ప్రాంతానికి ఆ పేరు వచ్చిందట. ఇక బీచ్ రోడ్డుకి కొంత దూరంలో పార్కింగ్లో ఆపి నడిచి వెళ్ళి 1/2 గంటలో వచ్చేయమన్నాడు. అచ్చం, మన ఇండియాలోని బట్టల బజార్ వీధిలా ఉంది అక్కడ. ఒడ్డున పొడవుగా బీచ్ని ఆనుకుని ఉన్న వీధిలో లాస్ ఏంజిల్స్ ప్రింట్ ఉన్న టీషర్ట్లు, చెప్పులు మొదలైనవి చూడ్డానికి చవక రకమైన ఖరీదు ఎక్కువే ఉన్నాయి. ఇక బీచ్ రోడ్లో ప్రఖ్యాత వాలీబాల్ కోర్టులు ఎన్ని సినిమాలు తీశారో చెప్పాడు. అక్కడ అప్పుడు కూడా ఎవరో ఆడుతున్నారు. వరు బాత్రూమ్ అని పేచీ పెడితే తీసుకెళ్ళాను. ఇండియా నుంచి వచ్చాక అంత వరస్ట్గా ఉన్న బాత్రూంలు మళ్ళీ ఎక్కడా చూడలేదు నేను. మళ్ళీ ఇదిగో ఇక్కడ చూశాను. ఇక్కడ ఎక్కడ బాత్రూముల్లో నీళ్లు పొయ్యరు, మరి ఇక్కడేమిటో విభిన్నంగా ఉంది. ఇక బీచ్ రోడ్లో ఇసుకలో నడుద్దామంటే చల్లని చలి. అయినా ఎందుకో పరిశుభ్రంగా లేదు ఆ ప్రాంతం అంతా నాచు కొట్టుకువచ్చి. ఇక మళ్ళీ డ్రైవ్ పాస్లో బే వాచ్ సీరియల్ తీసిన చోటు డిస్నీ కాన్సర్ట్ హాలు చూపించాడు. అక్కడి నుంచి తర్వాత మజిలీ ఫేమస్ స్పానిష్ మార్కెట్ ఉన్న ఎల్ పాబ్లో దో లాస్ ఏంజల్స్ హిస్టారిక్ పార్క్ దగ్గర. ఇది మొట్టమొదట లాస్ ఏంజల్స్ ప్రాంతానికి మెక్సికో నుంచి 1781లో వలస వచ్చిన 11 కుటుంబాలు నివాసించిన ప్రాంతమట. మేము అక్కడ నేటివ్ ఇండియన్ స్టైల్లో ఉన్న టోపీ, వరుకి బ్యాటరీతో నడుస్తూ అరిచే కుక్క బొమ్మ కొన్నాం. ఆ బజార్లో అలా దగ్గర దగ్గరగా ఉన్న దుకాణాల మధ్య తిరుగుతూ ఉంటే నాకు మొదటిసారి అమెరికాలో హైదరాబాద్ జనరల్ బజారు, ఢిల్లీలోను, కలకత్తాలోను, ముంబాయి, మద్రాసుల్లోనూ ఉన్న రకరకాల బజార్లు అన్నీ గుర్తుకొచ్చాయి. ఆ ప్రాంతాలు రద్దీగా ఉంటాయి, ఇక్కడ ఖాళీగా ఉంది, అదే తేడా. భోజనాల సమయానికి మళ్ళీ వెనక్కి మొదలైన చోటికే వచ్చాం. ఒక గంటలో కనిపించమన్నాడు. మేము శనివారం కావడంతో దగ్గరలోనే పార్కింగ్లో ఉన్న మా కారు దగ్గరికి వెళ్ళి అక్కడే కూర్చుని తెచ్చుకున్న పళ్ళు బిస్కెట్లతో సరిపెట్టుకున్నాం. ఇక వరు కోసం మ్యాగీ తేనే తెచ్చాను. మధ్యాహ్నం టూరు మా టూరు ఆఫీసు దగ్గరే మొదలైంది. రోడ్డు పక్కన నడిచే పేవ్మెంట్ మీద ఉన్న స్టార్లు, వాటి దగ్గరలో ఉన్న చేతి ముద్రలు చూపే కార్యక్రమం హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ అన్నమాట. నిజానికి పొద్దున్నంతా అదే పేవ్మెంట్ మీద అటూ ఇటూ నడిచినా అవేమిటో కిందకి తల వంచి చూడలేదు మేము. ఇప్పుడు గైడ్ పుణ్యమా అని మళ్ళీ ఒక రౌండ్ కొట్టాం రోడ్ల పక్కనే. బాగా రద్దీగా ఉంది జనంతో ఆ ప్రాంతం. బయట నుంచే చైనీస్ థియేటర్, కోడక్ థియేటర్ చూపించాడు. కోడక్ థియేటర్ లోపలికి వెళ్ళి చూడాలంటే మళ్ళీ ఒక్కొక్కరికి $15 టికెట్ తీసుకోవాలి. ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్, ఎమ్మీ అవార్డుల వంటి ఎన్నో ప్రతిష్టాత్మక బహుమతి ప్రదాన నిలయం అది. గ్రూమెన్స్ చైనీస్ థియేటర్ బాగా ఖరీదైన సినిమా ప్రీమియర్ షోలకి, సినీ ప్రముఖులకి పరిమితమైన VIP స్థాయి థియేటర్. అయితే మామూలు జనం ఒక టూర్గా లోపల చూడొచ్చు, టికెట్టు మామూలే. బయటంతా కొందరు రకరకాల సినిమా క్యారెక్టర్ల వేషాలతో వచ్చి ఫోటోలు తీయించుకున్న వారి దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు. వరు అడిగో స్పైడర్మ్యాన్, ఇడిగో బ్యాట్మ్యాన్ అంటూ వాళ్ల వెనక నడిచింది కాసేపు. ఇక మధ్యాహ్నం టూర్ మొత్తం సినీతారుల నివాసమైన బెవర్లీ హిల్స్ చుట్టుపక్కలే సాగింది. కేవలం గేట్లు మాత్రమే కనిపిస్తూ ఉన్న అనేక ఇళ్ళు చూపించి, అవేవో సినిమాల్లో ప్రసిద్ధ నటులవని బస్సులో నుంచే చూపించి చెప్పడం ప్రారంభించాడు మా గైడు. మాకు అప్పటికీ అతను చెప్పిన ఒక్క పేరు కూడా తెలీదు. పైగా మాకు తెలిసిన పేర్లు ఒక్కటి కూడా వినబడకపోవడంతో టూరు బాగా బోరుగా ఉండి నిద్రొచ్చేయడం మొదలైంది. అదీగాక డ్రైవరు పక్కన రికార్డర్లో మ్యూజిక్ పెట్టుకుని పాట పాడడం మొదలెట్టాడు. ఒక పక్కన డ్రైవ్ చేస్తూ గైడుగా అన్నీ చెప్తూ, మధ్యలో పాట. మంచి కళాకారుడు అతను. దాదాపు 3:30 కల్లా మళ్ళీ మమ్మల్ని వెనక్కి హాలీవుడ్ బొలేవాడికి తీసుకొచ్చి పడేశాడు. అసలేం చూసామో అర్థం కాలేదు మాకు. ఇక అమెరికాలో సిటీ టూర్ బస్సులు ఎక్కకూడదని నిర్ణయించుకున్నాం. అంతకంటే గూగుల్లో ప్రాంతాలు, అడ్రస్లు చూసుకుని మా కారులో వెళ్ళి ఉంటే డబ్బులు మిగిలేవి, నచ్చినవి చూడగలిగేవాళ్ళం. నిజానికి జనసమ్మర్దంతో నిండి ఉన్న అన్ని మహానగరాల్లాగే లాస్ ఏంజల్స్ కూడా పారిశుద్ధ్య లోపంతో ఉంది. ఏదో ఒక రకమైన డస్టుతో నిండి ఉండి ఎందుకో అందమైన నగరం అనిపించలేదు. అమెరికాలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ సంవత్సరం పొడవునా వెచ్చని సమతుల్యమైన వాతావరణం ఉండడం వల్ల హాలీవుడ్ ఏర్పడిందనుకుంటా. పైకి కనిపించే భవంతుల నగర అంతర్భాగంలో ఎందరూ కలల హర్మియాల్ని నిర్మించుకున్నారు. హాలీవుడ్ బొలేవాడులో తిరిగే ఎందరో కళాకారులు నాకు ఇప్పటికీ జ్ఞప్తికి వస్తూ ఉంటారు. లాస్ ఏంజల్స్ కళల కలల నిలయం. దానికి బహిర్ సౌందర్యం ఉండదు, అదొక ఆశల నిలయం. తిరిగే భూగోళం చుట్టూ ఉన్న అయస్కాంత వలయం. ఇక్కడికి చేరుకున్న వారిలో ఎవరో ఒకరు నక్షత్రాలై నేలపైన తమ చేతి ముద్రల్ని బహూకరిస్తూనే ఉన్నారు. తమదైన ఒక ముద్ర కోసం మిలియన్ల పోటీ జరుగుతూనే ఉంది. ఆ ప్రయత్నంలో ముందుకు దూసుకెళ్లేవారెందరో, ఇసుకై రాలిపోయేవారెందరో. ఈ నగరంలో తిరిగే మనుషుల్ని చూస్తే ఒక రకమైన వేదన కలిగింది. వీరందరి ఆశలు నెరవేర్చు భగవంతుడా అని మనసులోనే ప్రార్థించాను. గ్రిఫిత్ అబ్జర్వేటరీ. ఇక అక్కడి నుంచి మా అంతటా మేమే గ్రిఫిత్ అబ్జర్వేటరీని చూసేందుకు వెళ్ళాం. హాలీవుడ్ బొలేవాడ్ నుంచి దాదాపు 5 మైళ్ల దూరంలో హిల్లీ ఏరియాలో ఉంటుందది. పైకి వెళ్లే రోడ్డు కూడా చాలా చిన్నది. పైగా రోడ్డు పక్కనే పార్కు చేసి ఉన్న వాహనాలు. మాకు లక్కీగా పైన అబ్జర్వేటరీ దగ్గరలోనే పార్కింగ్ దొరికింది. కొండమీద ఆ బిల్డింగు 3 గోపురాలతో ఏకాకిగా గాలికి అడ్డం నిలబడినట్లు అద్భుతంగా సాక్షాత్కరించింది. లాస్ ఏంజల్స్ మొత్తంలో నాకు బాగా నచ్చిన ప్రదేశమది. మేం వెళ్లేసరికి 5 కావస్తోంది. లోపల పైన అబ్జర్వేటరీ, ప్లానటేరియం, కింద పిల్లలకి ఎగ్జిబిట్స్ ఉంటాయి. గ్రహాల్ని వాటి సైజును బట్టి వరుసలో గాల్లో వేళ్లాడదీసిన ఎగ్జిబిట్ని వరు తలెత్తి అలా చూస్తూనే ఉంది. ఆ రోజు అక్కడి నుంచి 200 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న నక్షత్రాల్ని అక్కడి అతిపెద్ద టెలిస్కోప్ నుంచి చూసేందుకు అవకాశం ఉంది. బాగా వణికిస్తున్న చలిలో ఓపెన్ ఎయిర్లో లైన్లో గంటన్నర పైనే అందుకు నిలబడవలసి వచ్చిన మొదటిసారి అంత పెద్ద టెలిస్కోప్ని చూడ్డము, అందులో నుంచి మనకు తెలియని విశ్వాన్ని చూడడం గొప్ప అనుభూతి. కానీ నిజానికి అక్కడే ఉన్న టీవీ స్క్రీన్ మీద కనిపించినంత స్పష్టంగా మనం చూసిన చోట కనిపించదు. అయినా చిన్నతనం నుంచి నాకు అదొక గొప్ప ఫ్యాంటసీ. చిన్నప్పుడు ఖగోళ శాస్త్రానికి సంబంధించిన ఆకాశం పుస్తకం, అందులోని గ్రహాలు, నక్షత్రాలు, విశ్వవింతలు చదివి వాటిని వేసవిలో 6 బయట పడుకున్నప్పుడల్లా పోల్చుకోవడానికి ప్రయత్నించి, ఎప్పటికైనా ఒక పెద్ద టెలిస్కోప్ సంపాదించి అలా అన్నీ చూడాలని అనుకునేదాన్ని. ఆ కల ఇన్నాళ్ళకి నెరవేరింది. అలా అక్కడ దాదాపు 4-5 గంటల పాటు గడిపేశాం. అక్కడ పైనుంచి రాత్రిపూట ఆకాశంలోని నక్షత్రాలతో పాటు కింద వెలుగుతూ కనిపించే లాస్ ఏంజల్స్ నగర సౌందర్య దృశ్యం చూసి తీరవలసిందే. అక్కడ నిలబడి ఆలోచిస్తే జీవితం ఎంత విచిత్రమైందో కదా అని అనిపించింది. ఎక్కడ మొదలైంది నా ప్రయాణం, ఎన్ని తీరాలు దాటింది, ఈ నగరాన్ని ఇలా నా కళ్ళతో చూడగలనని కలలోనైనా అనుకున్నానా? జీవితం ప్రసాదించిన అరుదైన వరం కాకపోతే. అయినా పైన కనిపించే విశాల విశ్వం ముందు మనమెంత! ఈ గగనపు అంచుల్లో నిలబడి ఎలుగెత్తి అరవాలని ఉంది. ఓ మహానగరమా, నేను నిన్ను వీక్షిస్తున్నాను. నువ్వు ప్రేమగా పంచిన అనుభూతుల్ని నాతో భూగోళపు మరోవైపుకి తీసుకెళ్తున్నాను అని సంతోషంగా నిద్రపోయాను ఆ రోజు.